Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవరం అండి. మనం ఇక్కడికి అమృత బిందువులు చెప్పుకోవడానికి వచ్చేసాం కదండి. ముందుగా మనం దత్తమాట ధారావాహిక చెప్పుకుని శ్రీ 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 స్వామీజీ వారి ఈటీవీ ప్రవచనాల్లోదనమాట అది ఒకటి చెప్పుకుని తర్వాత పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ కొన్ని కథలు చెప్పుకుంటూ శ్రీదత్త ధ్యానమాలిక మరియు అమృత బిందువు చెప్పుకుందాము. ముందుగా దత్తమాట ధారావాహిక. అందులో శ్రీ 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 స్వామీజీ వారి ఈటీవీ ప్రవచనాల్లోని రాజహంస అనేటువంటిది అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. తప్పులు చేయడం మానవ నైజం. కొంతమంది తెలియక తప్పు చేస్తారు, కొంతమంది తెలిసి తప్పు చేస్తారు. తెలిసి చేసే తప్పులు ఎక్కువ దుష్ఫలితాలను ఇస్తాయి. మరి తప్పును జయించే మార్గమే లేదా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఒక దగ్గరి మార్గం ఉంది. తప్పును చేస్తున్నప్పుడు ఇది తప్పు, నేను దీన్ని మానలేకపోతున్నాను అని గుర్తు చేసుకుంటూ ఉండడమే ఆ తప్పును జయించేందుకు దగ్గరదారి. ఈ గుర్తింపు మీకు కలగాలంటే మీరు ఉత్తములైన వారితో స్నేహం చేయాలి. కలిగిన ఈ గుర్తింపు మీకు మళ్లీ మళ్లీ గుర్తు రావాలంటే మీరు దివ్యనామ సంకీర్తన చేసే అలవాటు పెంచుకోవాలి. మంచి స్నేహం నామ సంకీర్తనలలో దేనిని వదిలేసినా మీకు కలిగే గుర్తింపు తప్పును సమర్థించేదిగా మారిపోతుంది. దానివల్ల తప్పు మరింత గట్టిపడుతుంది. అందుకే సాధు సంఘం భగవన్నామ కీర్తన చాలా ముఖ్యమైనవి. ఉడ్డీయ దురాదప యాతుమిచ్చు సఖే దురభ్యాస వనాద్యదిత్వం శ్రీ విష్ణు సంకీర్తన సాధు సంఘౌ వధాన పక్షావివ రాజహంస అంటున్నారు. దురభ్యాసాలు కారడవి లాంటివి, వాటిలోంచి పారిపోవడం కష్టం. రెక్కలు కట్టుకుని ఎగిరి దూరంగా పోవడమే మంచి పని. సత్సంగము దివ్యనామ సంకీర్తన అన్నవే ఆ రెక్కలు. వాటిని నీవు ధరిస్తే నీవు రాజహంసలాగా అడవిని తప్పించుకుని మానస సరోవరానికి చేరగలవు. ఈ రెండు మార్గాలు మీరు అభ్యాసం చేస్తారని ఆశిస్తూ జయగురుదత్త అని మనకు ఈ దత్తమాటలో పూజ్యశ్రీ స్వామిజీ వారు చక్కగా వివరించారు కదా. ఇప్పుడు మనము పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ కాశ్యపి కథ చెప్పుకుందాం. భూదేవికి మరో పేరు కాశ్యపి. ఆమె కలిగిన అహంకారాన్ని కశ్యప మహర్షి తొలగించి ఆమెను తన పుత్రికగా స్వీకరించాడు. అందువల్ల ఆమెకు కాశ్యపి అనే పేరు వచ్చింది. శాంతికి సహనానికి మారుపేరైన భూదేవికి అహంకారం కలగడమేమిటని ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, ఆశ్చర్యమే. కానీ విచిత్రమైన ఈ సన్నివేశం త్రేతాయుగం ప్రారంభంలో జరిగింది. ఈ కథ వినండి. పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించిన తర్వాత భూసామ్రాజ్య భారం ఆయనపై పడింది. దానికి పరశురాముడు చాలా బాధపడ్డాడు. అయినా బాధ్యత కనుక తన తపస్సు అంతా వినియోగించి ఎక్కడా ధర్మం దెబ్బతినకుండా జాగ్రత్త చేస్తున్నాడు. ఈ సంకటం నుంచి బయటపడడానికి తాను ఒక మంచి యజ్ఞం చేయాలని ఆయనకు తోచింది. ఆయన కశ్యప మహర్షి దగ్గరకు వెళ్లి, అయ్యా మీరు నా యజ్ఞంలో హోతగా ఉండండి అని కోరాడు. కశ్యప మహర్షి సహజంగా శాంతుడే గాని ఆ సమయానికి ఎందుకో అతనికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. చీ, నువ్వు ఒక బ్రాహ్మణివా, నిరంతర హత్యాశీలివి, దురాచారివి, నీతో నేను ఎలా యజ్ఞం చేయిస్తాననుకున్నావు అని ఆయన మొహం మీదే సమాధానం చెప్పాడు. సహజంగా కోపిష్టయని ప్రసిద్ధి పొందిన పరశురాముడు మాత్రం ప్రశాంతంగా నిలబడి, నాలాంటి అల్పుడి రాజ్యంలో మీ వంటి ఉత్తములు ఉండడం తగదు, మీరు నా రాజ్యం వదిలిపెళ్లి వెళ్ళిపోండి అన్నాడు. కశ్యపుడు తత్రపడ్డాడు. కానీ సరే పోతానని బయలుదేరాడు. భూమి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరిగాడు. ఎక్కడా పరశురాముడి రాజ్యం కాని చోటే కనిపించలేదు. దాంతో ఏం చేయాలో తోచక అంతర్ధాన రూపంతో కారడవులలో రహస్యంగా సంచరించసాగాడు. అలా కీకారణ్యాలలో తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక ఆడపావురాన్ని ఒక మగపావురం బలాత్కరించబోతోంది. ఆ ఆడపావురం ఓరి, ఇది పరశురాముడి రాజ్యం, జాగ్రత్త అని బెదిరిస్తుంది. ఆ మగపావురం, ఇక్కడెక్కడ పరశురాముడు అని మీదకి వస్తున్నాడు. ఇంతలో కశ్యప మహర్షి చూస్తూ ఉండగానే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం రివ్వును దూసుకొచ్చి మగపావురం తల నరికేసింది. కింద పడ్డ ఆ బాణం మీద పరశురాముడి పేరు కనిపించింది. పరశురాముడి ధర్మనిష్ఠకు తపశక్తికి దిగ్భ్రమ చెందాడు కశ్యప మహర్షి. ఆయన సరాసరి పరశురాముడి దగ్గరికి వెళ్లి ఆయనను అభినందించి, రాజా నీ చేత యజ్ఞం చేయిస్తాను అన్నాడు. అన్నవాడికి మళ్ళీ ఏమిటి వచ్చిందో ఒక క్షణం ఆగి నాకు మంచి దక్షిణ ఇవ్వాలి అన్నాడు. పరశురాముడు ఆ పరమానంద పడిపోయి, మహర్షి నీవు కోరినది కాదనకుండా ఇస్తాను, యజ్ఞం చేయించు అని సత్యప్రతిజ్ఞ చేశాడు. యజ్ఞం బ్రహ్మాండంగా జరిగింది. దక్షిణ దగ్గరకు వచ్చేసరికి నీ రాజ్యము నీ సంపద నాకు దక్షిణంగా ఇవ్వాలన్నాడు కశ్యపుడు. పరశురాముడు పరమానంద పడి కట్టుకున్న బట్టలు కూడా దానం చేసి కౌపీన ధరి అయి బయటికి నడిచాడు. విజయగర్వంతో మందహాసం చేస్తున్న కశ్యపుడు, పరశురామా, ఇప్పుడు ఇది నా రాజ్యం, దానం చేసిన సొమ్మును అనుభవించడం మంచి పని కాదు అన్నాడు. పరశురాముడు తలవంచి కొంచెం హుంకరించి సరాసరి సముద్ర తీరానికి వెళ్లి సముద్రంలోంచి నూతన ద్వీపాన్ని బయటకు తెచ్చి దాని మీద నివసించసాగాడు. ఇక్కడ కశ్యపుడు పంతం కొద్దీ భూసామ్రాజ్యాన్ని సంపాదించానే గాని దీనిని ఏం చేయాలా అని ఆలోచించసాగాడు. ఇంతలో ఆయన దివ్య నేత్రాలకు భూదేవి భూగోళాన్ని వదిలి పాతాళం వైపు వేగంగా వెళుతూ ఉండడం కనిపించింది. కశ్యపుడు కోపించి భూదేవి ఆగు అని గర్జించాడు. నీలాటి సారహీనుల ఆధిపత్యంలో నేనుండను అని గద్దించింది భూమి. ఏమిటి నీలో అంత గొప్పతనం అని మళ్లీ ప్రశ్నించాడు కశ్యపుడు. సృష్టిలో నాకన్నా గొప్పవారు ఎవరున్నారయ్యా? ఈ సృష్టి అంతా పంచభూతాల వల్ల ఏర్పడుతుంది. అందులో ఆకాశానికి శబ్దం ఒకటే గుణం, వాయువుకు శబ్ద స్పర్శలు రెండే గుణాలు, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు మూడు గుణాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు నాలుగు గుణాలు. మరి నాకో పై నాలుగు గుణాలే కాక ఎవరికి లేని గంధగుణం కూడా అధికంగా ఉంది. నావల్లే సస్యాలు జనిస్తున్నాయి, నావల్లే జీవులు జీవిస్తున్నారు. ఇలాంటి నేను పరాక్రమహీనుడనైనా నీ ఆధిపత్యం కింద ఉంటానా అన్నది భూదేవి. కశ్యపుడు ఒక క్షణం ఆలోచించి, సరే పో, నీ అహంకారం దిగినప్పుడే మళ్లీ వద్దు గాని అనేశాడు. భూమి వెళ్ళిపోయింది. కశ్యప మహర్షి తన తపోయోగ బలంతో తన పృథ్వీదేవతగా మారి భూగోళంలో సారాన్ని నిలబెట్టాడు. అనేక వేల సంవత్సరాలు జరిగిపోయాయి, అయినా ఆ ముని యొక్క తపశక్తి అణువంతైనా తగ్గలేదు. ఇది గమనించిన భూదేవత భయపడి తిరిగి కశ్యప మహర్షి దగ్గరికి వచ్చిన ఆ స్థానం నాకిమ్మని ప్రార్థించింది. కశ్యపుడు నవ్విలా అన్నాడు, అమ్మాయి నీవు నా కూతురివి, నేనేదో అహంకారంతో పరశురాముడికి అన్యాయం చేశానని నీవు అనుకున్నావు, కానీ బ్రాహ్మణుడికి రాజ్యం తగదు. అది బ్రాహ్మణుడికి శ్రేయస్సు కాదు, రాజ్యానికి శ్రేయస్సు కాదు. ఆ మాట పరశురాముడికి కూడా తెలుసు. అతడిలో స్వల్పంగా మిగిలి ఉన్న అహంకారాన్ని నశింపజేయడం నేను అహంకారం నటించి ఈ రాజ్యం స్వీకరించాను. ఇక మంచి రాజన్యుల చేతిలో పెడదామనుకుంటూ ఉండగా నీవు అహంకరించావు. అతనికి నాకు గాక మధ్యలో నీకు అహంకారం వచ్చింది. నీకు ఉపకారం చేయడం కోసం ఇన్ని వేల ఏళ్లు యోగశక్తి చూపవలసి వచ్చింది. అయినా బాధలేదు, నీ అహంకారం నశించింది, అంతే చాలు. ఇకపై నీవు పుత్రికపై కాశ్యపి అనే పేరుతో ప్రసిద్ధి పొందు. నీ పదవిని నీవు స్వీకరించు. ఈ కథలో ఇద్దరు నిజంగా అహంకరించారు, ఒకరు అహంకారం నటించారు. మన నిజ జీవితంలో ఎవరు అహంకరిస్తున్నారో, ఎవరు అహంకారం నటిస్తున్నారో మనకు ఎలా తెలుస్తుంది బాలబాలికలారా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథలోనే ఉంది. పురాణ కథలు వినేటప్పుడు అలాంటి రహస్యాలను కనిపెట్టడమే మీరు నేర్చుకోవాలి. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, నిజంగా అహంకరించని వాడు, అహంకరించిన వాడు అంటే భూదేవతలాగా తాను ఉన్నస్థితి నుంచి కిందకి దిగజారిపోతాడు. అహంకారం నటించిన వాడు కశ్యప మహర్షిలాగా త్యాగం చేస్తాడు. తన అహంకారాన్ని గుర్తించుకుని సరిదిద్దుకున్నవాడు పరశురాముడిలాగా ఉత్తమమైన ప్రశాంతిని పొందుతాడు. లోకంలో సామాన్యంగా ప్రతివాడు ఇతరులలో ఉన్న అహంకారాన్ని తేలికగానే గుర్తుపడతాడు, తనలో ఉన్న అహంకారాన్ని మాత్రం గుర్తుపట్టలేడు. అంతేకాక అహంకారాన్ని నటించే పెద్దలను కూడా గుర్తుపట్టలేడు. భూదేవి చేసిన పొరపాటిదే. కానీ కశ్యపుడు ఎవరి అహంకారాన్ని సరిదిద్దాలని సంకల్పించాడో వారిని, అనగా పరశురాముడిని భూదేవిని ద్వేషించలేదు, వారి కోసం త్యాగం చేశాడు. పెద్దలు గురువులు కూడా ఇలాగే మీకోసం త్యాగం చేస్తూ ఉంటారు. ఈ కథను బట్టి మనం పెద్దల త్యాగాలను గుర్తించడం అనేది మనం నేర్చుకుంటాం కదూ. ఇది మనకు చక్కని కథ పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ. మరో కథ కూడా మనం చూద్దాం. సుగధుడు అన్నట్టు కనమాట. పూర్వం సుగధుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగా తనను ముమూర్తులైనా సరే ఎవరు చంపకూడదు అన్నాడు. సరే అన్నాడు శివుడు. నాకు ఇంద్రపదవి కావాలన్నాడు సుగధుడు మళ్ళీ. అది నీకు వద్దులే అని మాయమైపోయాడు శివుడు. సుగధుడు ఆగ్రహించి ఈ మాట బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగా ఇంద్రపదవి కావాలి, నా కోరిక అది ఒకటే అన్నాడు రాక్షసుడు. నాయన, నేను చెప్పేది విను. ఆ పదవి నీకు తగదు, నువ్వు సంపాదించినా నిలవదు, కనుక వేరే కోరిక కోరుకో అని రకరకాలుగా బ్రతిమాలు చెప్పాడు బ్రహ్మ. కానీ సుగధుడు మొండి పట్టు వీడలేదు. సరే నీ ఇష్టం, అలాగే కాని అని వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. వరద్వయగర్వితుడయ్యే సుగధుడు స్వర్గం ఆక్రమించాడు.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ us on facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సరే, అయితే వరద్వయ గర్వితుడైనాడు కదా. ఇప్పుడు ఇక లోకంలో అందరూ తననే ఆరాధించాలని శాసనం చేశాడు. యజ్ఞయాగాదులు ఆపించేశాడు. మునులను, దేవతలను స్వర్గం నుంచి తరిమేశాడు. పారిపోయిన దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడారు. ఆయన ఇలా చెప్పాడు, వాడికి శివుడు చెప్పాడు, బ్రహ్మ చెప్పాడు, కానీ వాడు వినలేదు. పదవికి వచ్చాకైనా వాడు సరిగ్గా ఉండలేదు, కానీ వాడికి చాలా వరాలు ఉన్నాయి. కనుక నేనొక ఉపాయం చేస్తాను, చూస్తూ ఉండండి అని విష్ణు చెబుతూ ఉండగానే ఆయన శరీరంలోంచి అద్భుత సుందరాంగి ఒకతే ఆవిర్భవించింది. ఆమె చేతిలో పెద్ద ఖడ్గం ఉంది. ఆమె సరాసరి సుగధుడి దగ్గరకు వెళ్లి యుద్ధానికి పిలిచింది. కాని వాడికి ఆమె సౌందర్యం చూసిన దగ్గర నుంచి మతిమతిలో లేదు. వాడు కొంతసేపు యుద్ధం చేసి మధ్యలో ఆపి, సుందరాంగి, నీ కిందకి యుద్ధాలు, నన్ను వివాహం చేసుకో అని పరిపరి విధాల ప్రగల్భాలు పలుకసాగాడు. నీవు అనేక మంది స్త్రీలను మానభంగం చేశావు, ఆ పాపమంతా నీ అనుభవానికి తెస్తాను, చూసుకో అంటూ ఆమె యుద్ధానికి మరింత వేగంగా దూకింది. వాంఛావిభీషుడై ఉన్న సుగధుడు సరిగా యుద్ధం చేయలేక ఆమె చేతిలో మరణించాడు. విష్ణుమూర్తి వచ్చి దేవతలకు ఇలా ఉపదేశించాడు, పదవి కోరేటప్పుడే జాగ్రత్తగా కోరాలి. ఇచ్చేవాడు ఉన్నాడు కదా అని ప్రతి పదవి తీసుకోరాదు. పదవి వచ్చినాక ఒళ్ళు మరిచి వ్యవహరించరాదు. ఈ రెండింటిలో ఏ ఒక్క తప్పు చేసినా మనిషికి పతనం తప్పదు. వీడు రెండు తప్పులు చేశాడు, కనుకనే వీడి పతనం అనివార్యమైంది. ఓ దేవతలారా, ఇది గ్రహించి మీరు జాగరూకులై ఉండండి అంటూ ఇంత మంచి కథని మనకి, సుగధుడు అనేటువంటి కథని మనకు తెలియజేశారు. పిల్లలు వీరు మీకు తెలుసా అనేటువంటి చక్కని గ్రంథంలో స్వామీజీ వారు.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. Stay tuned to My In Media, the voice of India. Winter kadu
chitram ai bhana re vichitram
niyade venelato.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
సూక్తి మంజర్లో వంశగర్వం అనే దాని గురించి చక్కగా చెప్పారు పూజ్యశ్రీ స్వామిజీ వారు. నరేషు దత్త జన్మాపి త్వం ప్రమాద పరో యది కస్మాత్వం నృగవద్దండ్యో నేతి చింతయ చేతసి. మనుష్యులలో నీకు జన్మ ఇచ్చినప్పటికీ నువ్వు పొరపాట్లు చేస్తూనే ఉంటే నువ్వు నృగచక్రవర్తిలాగా శిక్షార్హుడవు ఎందుకు కావో నువ్వే మనసులో ఆలోచించుకో అని తాత్పర్యం. మన దేశంలో ప్రతి వంశానికి కూడా గోత్రాలు, ఋషులు ఉన్నారు. ఈ రెంటినీ కలిపితే ప్రవర అంటారు. గుళ్ళో పూజ చేయించుకున్నా, పెద్దలకు నమస్కారం పెట్టినా, ఈ ప్రవరను చెప్పుకున్న తర్వాత ఆ వ్యక్తి తన సొంత పేరు చెప్పుకోవాలి అనేది మన సంప్రదాయం. ప్రవరలంటే మిక్కిలి శ్రేష్ఠులు అని అర్థం. ఈ వంశంలో వాళ్ళు ఉత్తమోత్తమ వ్యక్తులు కనుక ఆ మహర్షులను ఆ వంశానికి వంశకర్తలుగా, గోత్రకర్తలుగా వ్యవస్థ ఏర్పాటు చేశారు. గోత్రం అనే పదానికి కొండ, పేరు, ఆవు, ఆవుల గుంపు, గొల్లవాడు, వంశం అనేటువంటి అనేక అర్థాలు ఉన్నాయట. ఇలాంటి అర్థాలు వచ్చేందుకు వీలుగా అనేక రకాల వ్యుత్పత్తులు ఉన్నాయి. అందులో గోత్ర శబ్దానికి వంశం అనే అర్థాన్నిచ్చే వ్యుత్పత్తి ఏదంటే గూయతే శబ్దతే గార్గ్యో వశిష్ట ఇది గోత్రం గుంగ్ శబ్దే అనేది. గుంగ్ అనే సంస్కృత ధాతువుకి పలుకుట అని అర్థం. దానిమీద కొంత వ్యాకరణ ప్రక్రియ చేయగా పలుకబడేది అనే అర్థంలో గోత్రం అనే రూపం ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి ప్రతిరోజు చేసే పూజాదులలో అతని యొక్క వంశమూల పురుషుడు యొక్క పేరు పలుకబడుతుంది. కనుక ఆ వంశ పరంపరకు గోత్రం అని పేరు వచ్చింది. ఆ మూల పురుషుడు తర్వాత మరికొంతమంది పెద్దల పేర్లను కూడా కలిపితే ఆ పేర్ల పట్టిక పేరు కూడా ప్రవర అయింది. కొన్ని వంశాలకు ఇలాంటి ప్రవరలో ఒక పేరే ఉంటుంది. ఆ వంశాలను ఏకార్షేయ వంశాలు అంటారు. కొన్ని వంశాలకు ఆ పేర్లు మూడు ఉంటాయి. అలాంటి వంశాల వారిని త్రయార్షేయులు అంటారు. అలాగే పంచార్షేయులు సప్తార్షేయులు కూడా ఉన్నారు. ఇలా వంశపు పట్టీలో పేర్లు తగిలించుకోవడం మన ఇష్ట ప్రకారం సాగే ప్రక్రియ కాదు. గోత్ర కర్తృత్వాన్ని కానీ గోత్ర ప్రవరత్వాన్ని కానీ పొందడానికి కొన్ని ప్రత్యేకమైన తపస్సులున్నాయి. వేల వేల సంవత్సరాల దీర్ఘాయుష్యాన్ని సాధించిన వారికి మాత్రమే అలాంటి తపస్సులు సాధ్యమవుతాయి. అలాంటి తపస్సులు చేసి దేవతల వరం పొందిన వారికి మాత్రమే గోత్ర ప్రవరణలో స్థానం లభిస్తుంది. చరిత్ర పండితులమని చెప్పుకునేవారు ఈ విషయాన్ని అంగీకరించడానికి సందేహిస్తారు. అది పూర్తిగా వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఈ గోత్ర ప్రవర వ్యవస్థ అంతా సృష్టికర్త అయిన బ్రహ్మ సంకల్పానికి అనుగుణంగా సూక్ష్మ శరీరధారులైన మహర్షుల యొక్క జీవితాల ద్వారా నిర్వహింపబడుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరధారుల ప్రవర్తనలను జీవితాలను అందుకునే తాత మన ప్రస్తుత చరిత్రకారులకు లేదు. కనుక వాళ్ళు ఈ విషయాలను గ్రహించడం సాధ్యం కాదు. అంత మాత్రం చేత ఆ విషయాలను తిరస్కరించడం కూడా తెలివి కాదు. ఇవాళ మీ స్వామీజీ సూక్ష్మ శరీరంతో సంచరించి దేశ విదేశాల్లోని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కొందరికి దర్శనం ఇవ్వకుండా నిదర్శనాలు చూపిస్తున్నారు. కొందరు ఇళ్లలో నైవేద్యంగా పెట్టిన ఫలాదులను వాళ్లకు కనిపించకుండా ఆరగించి వేస్తున్నారు. ఇలాంటి అనుభవాలు దత్తభక్తుల్లో చాలా మందికి ఉన్నాయి. మరి ఈనాటి చరిత్రకారులు చరిత్ర గ్రంథాల్లోనికి దీనిని ఎక్కించగలరా? న్యాయంగా చూస్తే సరైన పరిశీలన చేసి వాటిని చరిత్ర గ్రంథాల్లోని పుటల్లోకి ఎక్కించారు. కానీ ఈనాటి చరిత్రకారులు ఎవరు ఆ పని చేయరు. ఎవరైనా భక్తులు మహాత్ముల యొక్క జీవిత చరిత్ర గ్రంథాలలో ఇలాంటి విషయాలను రాస్తే వాటిని కల్పనలోని కొట్టిపారేస్తారు. అలా కొట్టిపారేయదలుచుకున్నా కూడా సత్యశోధన జరగాలి. కానీ వారు ఆ పని చేయకుండానే వాటిని అసత్యాలనే ప్రకటించేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రకటనల ఫలితంగానే ఇతర దేశాల గోత్ర ప్రవరలు కనుమరుగైపోయాయి. ఎవరు ఎంత తిరస్కరించినా ఈ గోత్ర ప్రవర పరంపరలు మన దేశంలో మాత్రం ఇంకా ఎంతో కొంత నిలబడే ఉన్నాయి. ఇంతకు బ్రహ్మదేవుడు మహర్షులు కలిసి ఇంత కష్టపడి తపస్సులు చేసి ఈ గోత్ర ప్రవరను నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు అంటే దీనికి రెండు కారణాలున్నాయి. మొదటి కారణం కరుణ. అపారమైనటువంటి కరుణ. మానవ లోకంలో మానవులుగా అవతరించిన జీవులకు కేవలం తల్లిదండ్రుల సహాయం మాత్రమే కాక తపోమయమైన దివ్యశక్తుల సహాయం కూడా కలిసి వస్తేనే కానీ ఆ జీవులు మానవత్వాన్ని దాటి దైవత్వంలోకి అడుగుపెట్టడం సాధ్యం కాదు. అలాంటి దివ్యశక్తుల సహాయాన్ని అందించేటువంటి బాధ్యతను అవ్యాజమైన కరుణతో బ్రహ్మదేవుడు కొందరి భుజస్కంధాల మీద మోపుతూ ఉంటాడు. ఆ పని చేసేందుకు ఆయన ఒక సృష్టి రహస్యాన్ని ఉపకరణంగా వాడుకుంటాడు. అదేంటంటే ప్రతి మానవుడికి తన వంశ పరంపర అంటే ఒక అకారణమైనటువంటి ప్రీతి ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధం. తపస్సుల్లో శిఖరాలకు చేరి మాయామోహాలను ఛేదించుకుంటూ జ్ఞాన శిఖరాలను అందుకున్న మహానుభావులకు కూడా వ్యవహార దశలకు వచ్చేసరికి ఈ వంశప్రీతి ఎంతో కొంత వెంటబడుతూనే ఉంటుంది. బ్రహ్మదేవుడు ఈ ప్రకృతి సూత్రాన్ని వినియోగించుకుని ఉత్తమమైన మహర్షులను ఎన్నుకుని వారి చేత మరింత నిస్వార్థపూర్తమైన తపస్సు చేయించి మీ తపస్సులను ధారపోస్తూ మీ వంశంలో పుట్టబోయే జీవులకు మీరు అజ్ఞాత మార్గదర్శకులుగా వ్యవహరించండి. ఇది మీ బాధ్యత అని వారికి వంశర్షులుగానో ప్రవర ఋషులుగానో పట్టం కడుతున్నారు. అందువల్ల ఆయా మహర్షులకు తమ తమ వంశీకుల పట్ల ఒక బాధ్యత ఒక అధికారము రెండు ఏర్పడుతున్నాయి. ఆ మహర్షులు కూడా అవ్యాజమైన కరుణతోనే ఈ బరువు బాధ్యతలను అంగీకరిస్తున్నారు. అందువల్లనే ఈ వంశకర్తలైన మహర్షుల్లో కొందరు ధర్మసూత్ర గ్రంథాలను రచించారు. వీళ్లను సూత్రకర్తలు అంటారు. ఈ సూత్రాల్లో తమ తమ వంశీకులు ఏ రకంగా పుణ్యకార్యాలను నిర్వహించాలో అనుష్ఠానాలను ఎలా కొనసాగించుకోవాలో ఆ విధానాలన్నీ కూడా వాళ్ళు వ్యవస్థీకరించారు. మరికొందరు గోత్ర ఋషులు తాము సొంతంగా సూత్ర గ్రంథాలను రాయకుండా ఇతరుల గ్రంథాలని ఆమోదించి తమ వంశాల వారు కూడా వాటిని వాడుకోవాలని వ్యవస్థ చేశారు. వ్యవస్థ అన్నాక పరిమితులు తప్పవు. అందుచేతనే దేశ పరిమితులను కాల పరిమితులను అభిరుచుల పరిమితులను దృష్టిలో ఉంచుకుని ధర్మాచరణకు ఒకే సూత్ర గ్రంథం కాక అనేక సూత్ర గ్రంథాలను పురాతన మహర్షి మండలి ఆమోదించింది. ఈ అనేకత్వం వలన విభేదాలు రాకుండా ఈ వంశాల వారు ఈ సూత్ర గ్రంథాలను అనుసరించాలనే వ్యవస్థ కూడా మంత్రదృష్టిలైన మహర్షులు చేసి పెట్టారు. అందువల్లనే ప్రతి వంశానికి గోత్రము సూత్రము ప్రవర అనే మూడు ముఖ్యమైనటువంటి వారసత్వంగా సంక్రమించాయి. అయితే ఒక వంశంలో జన్మించినటువంటి స్త్రీ మరో వంశంలోకి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ జీవి ఏ సూత్రాన్ని పాటించాలి? అంతకుముందు ఒక వంశంలో ఒక గోత్ర ఋషి ప్రవర ఋషుల అధీనంలో ఉన్న ఆ స్త్రీ జీవి ఇప్పుడు మరో వంశంలోకి ప్రవేశిస్తే ఆ వంశ ఋషులకు సమన్వయం ఎలా కుదురుతుంది? ఒకవేళ ఆ దంపతులిద్దరూ రాజుపడి సూత్ర గ్రంథాల విషయంలో సర్దుబాటు చేసుకున్న ఆ దంపతులు కలిగే సంతానానికి మార్గదర్శనం చేసే బాధ్యత ఏ ఋషి బృందానికి చెందుతుంది? ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడం కోసమే మన ధర్మ వ్యవస్థలో కన్యాదానం అనే ప్రక్రియ వచ్చింది. చాలా దేశాల్లో వివాహం అంటే ఒక కాంట్రాక్టు, ఒక ఒడంబడిక, అవసరానికి చేసుకున్న సర్దుబాటు అంతవరకే. అందుకే ఆ దేశాల్లో విడాకులు అంత కష్టం కాదు. కానీ దైవకృప వల్ల మన దేశంలో ఇంకా కొనసాగుతున్న ఋషి పరంపరలో ఏర్పాటైన వివాహ వ్యవస్థ ఇలాంటిది కానే కాదు. వేదోక్తమైన వివాహ వ్యవస్థలో ఒక వంశంలో జన్మించిన జీవి మరో వంశంలోకి మారాలనుకుంటే దానికి ఆ వ్యక్తి ఒప్పుకుంటే చాలదు. ఇచ్చే వ్యక్తి, పుచ్చుకునే వ్యక్తి కలిసి ఒప్పుకున్నా చాలదు. రెండు పక్కల తల్లిదండ్రులు కలిసి ఒప్పుకున్నా చాలదు. ఆ వంశాలను పరిపాలించే గోత్ర ఋషి బృందాలు కూడా అంగీకరించాలి. ఇది మన ధర్మశాస్త్రపు లోతు. ఉదాహరణకు ఒక పిల్లవాడి తన సొంత సోదరుడికి దత్తత ఇద్దామని తండ్రి సంకల్పించాడు అనుకోండి. అప్పుడు ఇచ్చేవాడి గోత్ర ఋషులు, పుచ్చుకునేవాడి గోత్ర ఋషులు, మధ్యలో ఇవ్వబడేవాడి గోత్ర ఋషులు అందరూ ఒకటే. అయినా సరే ఆ దానం సులభం కాదు. ఎందుకంటే ఆ ఇవ్వబడే పిల్లవాడి మీద అతని తండ్రి గోత్ర ఋషుల ప్రభావంతో పాటు మాతామహుల గోత్ర ఋషుల ప్రభావం కూడా ఎంతో కొంత ఉండి తీరుతుంది. ఈ ప్రభావాలనే ఈనాటి విజ్ఞాన శాస్త్రంలో జన్యు ప్రభావాలు అంటారు, అంటే జీన్స్ ప్రభావాలు. అది వేరే విషయం. ఇలాంటి కుర్రవాడి పెద్ద తండ్రికో పినతండ్రికో దత్తత ఇచ్చినా కూడా వెళ్లే చోట పెంపుడు తల్లి తాలూకు గోత్ర ఋషి బృందం మారిపోతుంది. అందువల్ల ఒక పిల్లవాడిని దత్తత ఇవ్వాలంటే ఆస్తులు పంచుకుంటేనో కాగితాలు రాసుకుంటేనో సరిపోదు. ఆ గోత్ర ఋషులకు ఈ గోత్ర ఋషులకు ఒడంబడిగా అయ్యే విధంగా కొన్ని ప్రక్రియలు చేయాలి. వాటిని దత్తత హోమాలు అంటారు. మగపిల్లవాడే కాదు, ఆడపిల్ల వంశం వారిన ఇలాంటి ప్రక్రియలే చేయాలి. నిజానికి ఆడపిల్ల వంశం మారినప్పుడు తల్లి గోత్ర ఋషులు, తండ్రి గోత్ర ఋషులు ఇద్దరు మారిపోతారు. అందుకని ఆ పిల్ల యొక్క బాధ్యతను, ఆ పిల్లకు పుట్టబోయే సంతాన బాధ్యతను కూడా కొత్త వంశ ఋషుల చేతుల్లో పెట్టడం కోసం ప్రవేశ హోమం, ప్రధాన హోమం, శేషహోమం మొదలైన పేర్లతో ఎన్నో క్రియలు, ప్రక్రియలు మన మహర్షులు రూపొందించారు. వీటి ఫలితంగానే ఆడపిల్ల యొక్క గోత్రము, ఇంటి పేరు మొదలైనవన్నీ మారిపోయి భర్తతో సమానమైనటువంటి గోత్రాదులు సంక్రమిస్తాయి. కాగా మన వివాహ ప్రక్రియలో కన్య యొక్క బాధ్యతలను ఈ ఋషి బృందం చేతిలోంచి ఆ ఋషి బృందం చేతిలోకి బదిలీ చేస్తారు. కనుక కన్యాదానం జరుగుతోంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే ఈ కన్య యొక్క బాధ్యత గురించి పూర్తిగా వరుడు చేతుల్లోకి, వరుడు కుటుంబం చేతుల్లోకి, వరుడు వంశ ఋషుల చేతుల్లోకి వెళుతుంది. అందుకనే ఇది కన్యాదానం అవుతోంది. అందువల్లనే మన వివాహ వ్యవస్థలో ఇద్దరు వ్యక్తులు ఒడంబడిక కానీ, రెండు కుటుంబాల ఒడంబడిక కానీ తుది నిర్ణేతలు కావు. ఈ ఒడంబడికలు ఉండాలి, కానీ వాటిని మించి ఋషి బృందాల ఒడంబడిక కూడా ఉండాలి. అందుకనే వధువరుల ఎంపిక విషయంలో మన ధర్మశాస్త్రాలు ఎన్నో నియమ నిబంధనలు ఏర్పాటు చేసి ఉంచాయి. ఎందుకో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే మానవులు అనునిత్యము పూజాదుల్లో చెప్పుకునే గోత్ర ప్రవరాలకు ఇంత ప్రాముఖ్యం ఉంటుందని వివరించడం కోసం ఇదంతా చెప్పుకొస్తున్నాం. ఈ చెప్పుకోవడంలో గోత్ర ఋషి వ్యవస్థకు ప్రథమ కారణం బ్రహ్మదేవుడికి మహర్షులకు ఉన్న అకారణ కరుణ అని చెప్పుకున్నాం. ఇక రెండో కారణం చెప్పుకోవాలి. అదేంటి? ఉత్తమ ఆదర్శ ప్రదర్శన. అంటే ప్రతి మానవుడికి స్వీయ వంశ ప్రీతి సహజ సిద్ధం. కనుక తన వంశంలోని గొప్పవాళ్ళు వాడి కంటికి మరింత గొప్పవాళ్ళుగా కనిపిస్తారు. కనుక వాడి వంశంలోని ఉత్తమోత్తమ వ్యక్తులను వాడు ప్రతిరోజు స్మరించుకునే ఏర్పాటు చేస్తే ఆ మహాత్ముల జీవిత చరిత్రలు, వారు చేసిన త్యాగాలు, వారు చూపిన ధర్మనిష్ట, వారి నిస్వార్థశీలత ఇలాంటివి ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా వాడికి గుర్తు రావచ్చు. దానివల్ల వాడిలో ఆ రకమైనటువంటి సద్గుణాలు ఉద్దీపన చెందవచ్చు. ఇదిగాక కేవలం సత్పురుష నామస్మరణ కూడా పాప సంహారకమే. ఆ స్మరణ ప్రీతిపూర్వకంగా జరిగితే పాప సంహారం మరింత తీవ్రంగా జరుగుతుంది. తన వంశం వారనే ప్రీతి వీడికి ఎలాగో ఉంటుంది. కనుక తన పూజాది సమయాలలో వీడు ఆ మహర్షుల పేర్లను ప్రీతితో స్మరిస్తాడు. దానివల్ల వాడికి పాపాలు తగ్గి ఆ మహాత్ములు ఆదర్శ పురుషులుగా తీసుకునే సదుద్దేశం కలగవచ్చు. నిజానికి సృష్టికర్త గోత్ర ప్రవర్ల వ్యవస్థను నిర్మించడంలో ఉన్న ప్రధాన ఆంతర్యం ఇదే. ఇలాంటి భావంతోనే ఆయన ఈ వ్యవస్థను యావత్ ప్రపంచానికి అందించాడు. ఇలాంటి భావంతోనే ఆయన వేదాలు, ధర్మాలు, యోగ విద్య మొదలైన వాటిని యావత్ ప్రపంచానికి కూడా సమానంగానే అందించాడు. కానీ కలికాలం దగ్గర పడుతున్న కొద్దీ వీటన్నిటికీ బలం తగ్గి చాలా చోట్ల అవి అంతరించిపోయాయి. భారతదేశ పుణ్యక్షేత్రాలను ఆశ్రయించుకుని మిగిలి ఉన్న సూక్ష్మ శరీరధారులైన మహర్షుల ప్రభావం వల్ల అవి ఎంతో కొంత భరతభూమిలో మిగిలి ఉన్నాయి. వాటితో పాటే గోత్ర ప్రవర వ్యవస్థ కూడా మిగిలి ఉంది. దీనివల్ల మానవులు ఉత్తేజితులై ధర్మ నిబద్ధతను పెంచుకుంటూ ఉండడం కొన్ని తరాల కిందటి కాలం వరకు సాగుతూనే ఉంది. కానీ ఎక్కడ పేమెంట్ ఉందో అక్కడే జారుడుబండ కూడా ఉండడం మానవ జీవిత వైచిత్ర్యాల్లో ఒకటి. ఈ పేర్లు, ఏ పేర్లనైతే విని మానవుడు ఉత్తేజం పొంది తన అల్పత్వాన్ని జయించి ఉత్తమ లక్షణాలను అలవరుచుకోవాల్సి ఉందో ఆ పేర్ల వల్లనే ఉద్రేకం పొంది ఉన్మత్తుడైన ఆ వంశం వారు గొప్పవారు కనుక నేను గొప్పవాణ్ణి అనే ఇస్తున్నాడు. అక్కడితో ఆగక నా వంశం ముందు ఇతర వంశాలెంత అని హుంకరిస్తున్నాడు. ఈ రకమైన వంశాహంకారం ఈ రోజుల్లో అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యసనం వివాహ వ్యవహారాల దగ్గర మరింత నిర్లజ్జగా వీధిని పడుతుంది. ఆడపిల్లి వారు సమయోచితంగా తగ్గినట్లుగా కనిపించి మగపిల్లి వారు వంశాహంకార హుంకారాలను తాత్కాలికంగా సహించిన కాపురానికి వెళ్ళాక ఆ పెళ్లి కుదురు తన పాత వంశాహంకారాన్ని వదిలిపెట్టి కొత్త వంశంలో మానసికంగా కలిసిపోవడానికి త్వరగా ఇష్టపడక పుట్టింటి వారి పక్షాన పగ తీర్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియలో తన సొంత శాంతిని బుగ్గిపాలు చేసుకుంటుంది. ఈ సమస్యకు మరో మారాకుగా మొదట్లో కొమ్ములు ఎగిరేసిన పెళ్లి కొడుకు క్రమక్రమంగా భార్యాదాసుడై తల్లిదండ్రులకు దూరం అవుతున్నాడు. దీన్ని చూసి పిల్లవాడి తల్లిదండ్రులు వియ్యాలవారి వంశాన్ని మరింత తిట్టిపోస్తున్నారు. చాలా పాతకాలంలో గోత్రాల పేర్ల మీద ఈ అహంకార యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. క్రమంగా అవి ఇంటి పేర్ల మీదకి మారాయి. ఇటీవల కాలంలో అవి మరింత కిందికి దిగి కొద్ది తరాల చరిత్రకు పరిమితమై మా వాళ్లంతా వ్యాపారవేత్తలని భర్త అంటే మా వాళ్లంతా రాజకీయవేత్తలోని భార్య అంటుంది. ఇలాంటి వంశాహంకారాలకు లభిస్తున్న మరో బహుమతి ఏమిటంటే వారి పిల్లలు రెండు వంశాల పెద్దలను అసహ్యించుకుంటున్నారు. ఫలితంగా ఆ పిల్లలు సంప్రదాయ వ్యతిరేకులవుతున్నారు. అక్కడితో ఆగక అసలు పెద్దరికానికే విలువలేదు అంటున్నారు. పెద్దవారికి అంటే సీనియర్లకు విలువ ఇవ్వడం అనేది మత వ్యవహారం కాదు, అది సామాజిక ఆవశ్యకత. వృద్ధులకు ఇవ్వాల్సిన విలువ ఇచ్చి వారి వల్ల పొందవలసిన అనుభవ జ్ఞానాన్ని అందుకోకపోతే పైతరాల ప్రగతి ఎప్పటికప్పుడు మరుగుజుగానే మిగిలిపోతుంది. అది మరింత దిగజారితే వారి మానవత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. ఇలాంటి సామాజిక విషమ పరిస్థితి గురించే ఈ మాసపు సూక్తిని పరోక్షంగా ప్రస్తావించి గంభీరంగా హెచ్చరిస్తూ ఉందన్నమాట. గోత్ర పర్వరాదులు పశుపక్షాదులకు లేవు, మానవులకు మాత్రమే ఉన్నాయి. కానీ ఎవరికి తాను ఏ గోత్రంలో ఏ వంశంలో పుట్టబోతున్నాడో ముందుగా తెలియదు. పుట్టిన తర్వాత కూడా కొంతకాలం దాకా ఈ విషయాలు ఏవి అర్థం కావు. పుట్టి మెల్లిగా పెరుగుతూ ఉండగా పెద్దవాళ్ళు మన వంశంలో అందరూ విద్యావంతులు రా, మంచి పేరు తెచ్చుకున్నవారు రా, నువ్వు కూడా బాగా చదువుకోవాలి రా అని ఇలా సద్బుద్ధి కలిగించడం కోసం పూర్వ పెద్దల్ని ఆదర్శంగా చూపిస్తున్నారు. ఈ పిల్లవాడు ఎప్పుడైనా చెడు పనులు చేస్తే ఇలాంటి దుర్బుద్ధులు మన ఇంటా వంటా లేవే నీకు ఎలా వచ్చాయరా అని మందలిస్తారు. ఇది కూడా ఆదర్శ ప్రదర్శనలో భాగమే. ఇక్కడ ఇంట అంటే వంశంలో అని అర్థం, వంట అంటే తల్లిదండ్రుల రక్తంలో జీన్స్లో అని అర్థం. కాగా ఈ దుర్బుద్ధి పూర్తిగా నీ సొంతమని పిల్లవాడిని మందలించడం ఈ వాక్యాలకు తాత్పర్యం. పిల్లల్లో మంచిని పెంచడానికి చెడును తుంచడానికి ప్రారంభ దశలో కొద్దిగా అహంకారాన్ని ప్రోత్సహించాలి తప్పదు. ఆ కుర్రవాడికి నేను తప్పు చేయని వాడిని, ఇబ్బందులు వచ్చినా సరే ధర్మ మార్గం తప్పని వాడిననే అహంకారం కొద్దిగా వస్తే దానివల్ల ధర్మం మీద పట్టుదల పెరుగుతుంది. ఇలా సుడిగా తన మీద తనకే అహంకారం పెరిగే కంటే నా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కనుక నేను కూడా గొప్పవాడిగానే ఉంటాననే రకమైన అహంకారం కొంత మేలు. అందుకే పూర్వ పెద్దలు పిల్లల్లో వంశాహంకారాన్ని కొద్దిగా ప్రోత్సహించేవారు. ఆ పిల్లవాడు పెరిగిన వాడు నిజం తెలివిగలవాడైతే కొన్ని కొత్త ప్రశ్నలు పుట్టాలి. వాటిలో మొదటిది, నా వంశంలో నా పరవర్లో పూర్వపెద్దలను అలాగే అహంకారులుగా ఉన్నారా అనేది. రెండోది, నేను నా వంశాన్ని గురించి ఇంత గర్వపడుతున్నాను కదా, ఇలా ఈ వంశంలో పుట్టడంలో నా సొంత ప్రజ్ఞ ఏదైనా ఉందా అనేది. నా వంశ ప్రవర్లకు మరో వంశ ప్రవర్లకు మౌనికమైనటువంటి భేదం ఏమైనా ఉందా అనేది మూడవది. ఇలాంటి ప్రశ్నలు పుడితే ఆ వ్యక్తిలో అహంకారం నిలిచే వీలలేదు. ఎందుకంటే ఏ వంశంలో కానీ పూర్వపు ప్రవర్లు ఎవరు అహంకారులు కాదు. ఈ ఫలానా వంశంలో పుట్టడం అనేది తాను ప్రజ్ఞ వల్ల జరిగింది పనే కాదు. అన్ని వంశాల మూలపురుషులైన మహర్షులు కూడా ఆ బ్రహ్మదేవుల నుంచి వచ్చిన వారే, వాళ్ళంతా ఇంచుమించు ఒకే రకమైన ఆదర్శాలను పాటించిన వారే. మరి ఈ విషయాలన్నీ అర్థమైనప్పుడు ఒక మనిషికి వంశాహంకారం కలిగే అవకాశం ఉందా, కలిగినా నిలిచే అవకాశం ఉందా? లేదు. కానీ ఈనాటి మానవుల్లో చాలా మందికి ఇది కనిపిస్తోంది. అంటే భగవంతుడు ఈ జీవుని మానవుల్లో చేర్చవచ్చులే అని భావించి ఏ పశువుగానో పక్షిగానో కాకుండా మానవుడుగా పుట్టించి మార్గదర్శన విధానం కోసం కొన్ని వంశ పరంపరలను గోత్ర ప్రవర్లను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థనే వాడుకుని దాన్ని భ్రష్టు పట్టించి తాను భ్రష్టుడయ్యే మనిషిని ఏమనాలి? ఎవరేమన్నా ఈ నెలసూక్తి మాత్రం అలాంటి వాడిని నృగుడు అంటుంది. నృగుడు అంటే భాషాపరంగా మానవుల్లో చేరినవాడు అని అర్థం. మానవుల పట్టీలోకి చేరాడు కానీ వీడిలో మానవత్వం సరిగా లేదని భావం. ఈ భావం బాగా వ్యక్తం కావడం కోసం మహర్షులు ఎన్నో కథలు చెప్పారనమాట. ఒక చక్కని కథ కూడా చెప్పారట. అది మరి మనం ఆ నృగ మహారాజు కథ మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. అయితే అది చెప్పానో లేదో ఒకసారి చూసుకుని మీకు మళ్ళీ చెప్తాను. ఆయన గోదానాలు విపరీతంగా చేస్తూ ఉండేవారట. ఆయనకు మంచి పేరు వచ్చినప్పుడు కనిపించిన గర్వం కూడా వచ్చింది. చెప్పుకున్నామరా అది ఒకసారి అనిపిస్తోంది. ఎందుకంటే పిల్లలు వీరు మీకు తెలుసా అనే దాంట్లో మనకు ఈ నృగుడి కథ వచ్చినట్టు బాగా గుర్తుంది నాకు. అలా అనమాట. అంటే గోత్ర ప్రవర ఋషుల ప్రభావాన్ని సరిగా వినియోగించుకునే సన్మార్గం ఎలా ఉంటుందో మనకు ఈ నృగుని కథ వల్ల విస్పష్టమవుతుంది. దీన్ని ఇలా కాక మరో రకంగా వినియోగించుకునే వారు నృగులవుతారన్న విషయం కూడా విశదమవుతుంది. ఈ వివేకాన్ని మనం కలిగించడం కోసం నృగ ప్రసక్తిని మనం ముందుకు తెచ్చిందనమాట. సంస్థ వంశాలకు వారి పూర్వీకులకు అందరికీ ఆదిగురు దత్తాత్రేయుడే గనుక ఆ దత్త మార్గంలో నడిచే దత్తభక్తులైన మీకందరికీ కూడా నృగత్వం దూరమై అంటే ఒక మనిషిలాగా ఉన్నటువంటి పశువులాగా ఉండకుండా అంటే పశువే మనిషిలాగా ప్రవర్తించినట్టుగా ఒక మానవత్వ జన్మ తీసుకుని అలా ఉండకుండా నిజమైన మానవత్వం సుస్థిరమై ఈ సూక్తి సారం అనుభవగోచరమగుగాక అని చక్కగా చెప్పారండి ఈ సూక్తి. అయితే ఇప్పుడు మనం శ్రీదత్త ధ్యానమాలిక చెప్పుకుందాము, అలాగే అమృత బిందువులు కూడా చెప్పుకుందాం. స్వప్నేతుకో నామ మమాస్తి వంశః ప్రజాగరేకో మమ వంశమూలం మదన్వవాయస్య మమాపి మూలే యోస్తి స్వరార్థం గురుదత్తమీడే. నా కలలో నాకు ఏమి వంశం ఉంది? మెలకులో నా వంశానికి మూలం ఎవరు? నా వంశానికి నాకు కూడా మూలస్థానంలో ఎవరో ఒక స్వయం ప్రకాశమానుడు అంటే ఒక స్వరాట్టు ఉన్నాడు. ఆయనే గురుదత్త దేవుడు. ఆయనను స్తుతిస్తున్నాను అని ఈ శ్రీదత్త ధ్యానమాలికలోని ధ్యాన శ్లోకం. ఇప్పుడు అమృత బిందువుకు వచ్చేసామండి. విశ్వరూపం ఈనాటి అమృత బిందువు స్వామిజీ వారి చిటుక సాహిత్యం నుండి తీసుకునబడింది. వైరాగ్యమనే నూనెలో భక్తివత్తి తడిపివేసి ప్రబోధమనే ప్రమిద నుంచి జ్ఞానమనే దీపమును వెలిగించి సచ్చిదానంద విశ్వరూపమే తిలగించు. చూసారా అసలు ఇవాళ అసలు ఈ దీపాలు పెట్టేది అనేది చూసారా, అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఆరు గ్రహాలు కూడా ఒక తమ తమ ఇళ్లలోనే ఉంటున్నటువంటిది. ఇది ప్రత్యేకమైనటువంటిది. ఇది మళ్ళా ఎన్నో ఏళ్లకు కానీ ఎన్నో వందల ఏళ్లకు కానీ ఇది రిపీట్ కాదట. ఇటు కూడా చూసినా ముందు చూసినా అంతే అట, ఎన్నో కొన్ని వందల ఏళ్ల కిందట వచ్చిందిట. అందుకనే ఈరోజు ప్రత్యేకించి ఆదివారం రోజు వచ్చింది కనుక సూర్యభగవానుడిని అలాగే నవగ్రహాలను ఆరాధించుకుంటూ ఉండమన్నారు. పొద్దున 10:30 నుంచి 11:30 వరకు, అంటే 10:30 నుంచి అనుకోండి, 11:30 వరకు ఆ గంట సేపట్లో ఆదిత్య హృదయము, సూర్య స్తోత్రాలు అవన్నీ కూడా, నవగ్రహ స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోమని మనకు పెద్దలందరూ చెప్పారు. ఆ విధంగా మనం దీపాలు, మూడు దీపాలు పెట్టుకోవడము, అలాగే నెయ్యి దీపం వెలిగించి ఆ గోధుమల మీద ప్రమిదను పెట్టి చేయమన్నారు. ఆ విధంగా చేసుకున్నాం కదండి. చూసారా ఇక్కడ మనకు అదే వచ్చింది. ఇక్కడ నూనెలో భక్తి వత్తి వేయడం అంటే వైరాగ్యమనే నూనెలో భక్తి వత్తి వేసి తడిపి అంటున్నారనమాట. భగవంతుని చూడాలనే కోరిక ఉన్న ఆస్తికులకి స్వామిజీ ఈ చిన్ని చిటికలో కిటుకు చెప్తున్నారు. భగవంతుని విశ్వరూపంగా దర్శించాలి. భగవంతుడు సర్వాంతర్యామి కదా, జగత్తునే భగవద్ రూపంగా చూడాలి. జగత్తునంతా కూడా భగవద్ రూపంగా చూడాలి. ఏ వస్తువునైనా చూడాలంటే వెలుగు అనేది ఉండాలి. భగవంతుని చూచుటకు కావాల్సిన వెలుగు చాలా విచిత్రమైనది. సూర్యకాంతిలో కానీ చంద్రకాంతిలో కానీ పార్థివమైన ఈ నేత్రాలు భగవంతుని చూడలేవు. దానికి మరో నేత్రం కావాలి. అదే జ్ఞాన నేత్రం, అదే దివ్య నేత్రం. జ్ఞాన నేత్రం అనే దీపం వెలుగులో భగవంతుని దర్శనం అవుతుంది. దీపం వెలగాలంటే మూడు సాధనాలు కావాలి. నూనె, వత్తి, ప్రమిద అనేవి దీపానికి ముఖ్య కారణాలు. జ్ఞాన దీపానికి ఈ మూడు ఉంటాయి. అవే ఏమంటారు, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఇందులో వైరాగ్యం చాలా ముఖ్య కారణం అన్నమాట. అందులో భక్తి అనే వత్తి వేయాలి. నూనె ఉన్నంత వరకు వత్తి వెలుగుతూ ఉంటుంది, వెలుగునిస్తుంది, కానీ తాను కాలిపోదు. వైరాగ్య భావనలో భక్తి మునిగిపోవాలి. ఈ రెండు శాశ్వతంగా నిలబడి ఉండాలంటే ప్రమిద కావాలి. అదే ప్రబోధం. ప్రబోధం అనగా జ్ఞానమే. జగత్ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో విశ్వదర్శనం చేయి, భగవద్దర్శనం నీకు జరుగుతుంది. జయగురుదత్త అంటూ మనకు ఇంత మంచి అమృత బిందువు విశ్వరూపం గురించి మనకు పూజ్యశ్రీ స్వామిజీ వారి చిటిక సాహిత్యం నుంచి మనకు అందించారు స్వామిజీ వారు. మనందరం కూడా చక్కగా ఆ నవగ్రహారాధన, అలాగే శివారాధన, మన యొక్క గణపతి ఆరాధన, అలాగే శక్తి ఆరాధన, అలాగే నారాయణుని యొక్క ఆరాధన, లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన అన్నీ చేసుకుంటూ మనం, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారండి. ఏ దేవుడినైనా ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా పలికేటువంటి దేవుళ్ళు ఉన్నారు. మనలో భక్తి మాత్రమే మనకు ఇంకా చాలా చక్కగా రావాల్సి ఉంది. పూర్ణ భక్తితో మనము కొలిస్తే ఆ భగవంతుడు చాలా సంతోషంగా, ఆ గురుస్వరూపాలు కూడా చాలా ఎంతో ఆనందించి కరుణ కురిపిస్తాయి అనడంలో మనకు ఎన్నో పురాణ గాథలు కూడా మనకు నిదర్శనాలుగా ఉన్నాయి. కనుక సర్వం జగన్నాథమయం, సర్వం దత్తమయం. జయగురుదత్త.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Christ.